ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ కమిషనర్ అండ్ డైరెక్టర్ వారి కార్యాలయం మంగళగిరిలో వ్యవసాయాధికారిగా పనిచేస్తున్నానండి. ఇప్పుడు ఈ భూసార పరీక్ష ప్రాముఖ్యత అనే ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం 91.2 ఎఫ్ఎం అను రేడియో వారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్న భారత ప్రభుత్వం ఎరువులు రసాయనాల మంత్రిత్వ శాఖ ఐఈసి ప్రాజెక్టులో భాగంగా స్పాన్సర్ చేస్తున్న రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. ముందుగా మనం ఈ భూసార పరీక్ష ప్రాముఖ్యత గురించి తెలుసుకుందామండి. అసలు భూసార పరీక్ష ప్రాముఖ్యతలో నేల ఆరోగ్యం ఆవశ్యకత తెలుసుకున్న అవసరం ఉంది. నేల మానవునికి ప్రకృతి ప్రసాదించిన గొప్ప సంపద. మనిషి ఆరోగ్యంగా ఉండటానికి మొక్కలు కూడా ఆరోగ్యంగా పెరిగి అధిక నాణ్యమైన ఉత్పత్తులు సాధించడానికి నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవటం చాలా అవసరం. ముఖ్యంగా పంటల దిగుబడి అనేది నేల సారం, సాగు చేసే రకం మరియు యాజమాన్య పద్ధతులను బట్టి ఆధారపడి ఉంటుంది. దీనిలో కీలక భూమికను పోషించేది మాత్రం భూసారమే. మన పూర్వీకులు సేంద్రియ పద్ధతుల ద్వారా నేల ఆరోగ్యాన్ని, సారాన్ని కాపాడుకుని నాణ్యమైన దిగుబడులు సాధించారు. మన దేశ జనాభా పెరుగుదల అవసరాల నిమిత్తం శాస్త్రవేత్తల కృషి ఫలితంగా తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడినిచ్చే సంకర రకాల ఆవిర్భావంతో ఎక్కువ పోషకాలు గల రసాయన ఎరువుల వాడకం వలన అధిక దిగుబడులు సాధించాం. ఆర్థిక సామాజిక మార్పుల కారణంగా రైతులు పశుపోషణ, సేంద్రియ వ్యర్థాల సమీకరణ తగ్గటంతో వ్యవసాయం పూర్తిగా రసాయనిక ఎరువులు, కీటకనాశకాల వాడకం వల్ల నేలలో కాలుష్యం పెరిగిపోవటమే కాకుండా పంట సాగులో ఖర్చులు పెరిగి నికర ఆదాయం తగ్గిపోతూ వస్తుంది. ప్రస్తుత పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని పొడిమి తల్లిని సంరక్షించి నేల ఉత్పాదకత శక్తిని పెంపొందించే ప్రక్రియలో భాగంగా భూసార పరీక్ష చాలా ప్రాముఖ్యత ఏర్పడింది. ఒక అంచనా ప్రకారం 2050 సంవత్సరం నాటికి భారతదేశ జనాభా 160 కోట్లకు చేరుకుంటుంది. ఈ జనాభాకు సరిపోయే విధంగా దాదాపు 350 మెట్రిక్ టన్నుల ఆహారం మనం ఉత్పత్తి చేయాలి. మొక్కల్లో పోషకాల ప్రాముఖ్యత. నేలను సారవంతం చేయటానికి మొక్కల పెరుగుదలకు 16 రకాల పోషకాలు అవసరం. అయితే దీనిలో మొక్కకు అవసరమైన కార్బన్, ఆక్సిజన్, హైడ్రోజన్ ధాతువులను మొక్క సహజంగా గాలి నుండి, నీటి నుండి తీసుకుంటుంది. ఈ మూటిటి గురించి ప్రస్తుతానికి ప్రత్యేకంగా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు, కానీ మనంగా అందించాల్సిన అవసరం కానీ లేదు. కానీ మిగిలిన 13 పోషకాలపై దృష్టి పెట్టవలసి ఉంటుంది. ఈ 13 పోషకాల్లో నత్రజని, భాస్వరం, పొటాషు ముఖ్య పోషకాలుగా మనకి మొక్కకు అవసరం అవుతాయి. తర్వాత కాల్షియం, మెగ్నీషియం, గంధకం అనే ఉప పోషకాలు కూడా మొక్కకి అవసరం ఉంటుంది. ఇనుము, మ్యాంగనీసు, జింకు, రాగి, బోరాన్, మాల్బిడను, క్లోరిన్ ఇవన్నీ సూక్ష్మ పోషకాల రూపంలో ఈ మొక్కకి అందించాల్సిన అవసరం ఉంటుంది. ఇవి నేల నుండి, సాగునీటి నుండి కొంతమేరకు సహజ సిద్ధంగా లభ్యమవుతున్నప్పటికీ మనం ఆశించే దిగుబడులు పొందటానికి మాత్రం అవి సరిపోవు. వాటిని మనం కృత్రిమంగా అందించాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాటిని మనం ఈ పోషకాలను ఎంతెంత అందించాలి అని మనకి ఒక ప్రణాళిక కోసం భూసార పరీక్షలు చేయించడం చాలా అవసరం. భూసారం క్షీణించడానికి ముఖ్య కారణాలు: నిరంతరం పంటలు పండిస్తున్న కారణంగా క్రమంగా భూమి నుండి పోషకాలు త్వరగా ఖాళీ అయ్యి నేలలో నిస్సారం అవుతున్నాయి. వీటిని భర్తీ చేయటానికి మొక్కలకు లభ్యమయ్యే విధంగా పోషకాలు అందించాలి. కానీ రైతాంగం పంట సాగులో కొన్ని ఎరువులు మాత్రమే పదే పదే వాడుతూ మిగిలిన పోషకాల ఎరువులను నిర్లక్ష్యం చేస్తున్నారు. దీనివల్ల భూమిలో కొన్ని పోషకాల లభ్యత తగ్గిపోవటం లేదా పోషకాల సమతుల్యత లోపించటం వంటి చర్యలు జరిగి మొక్కకు అతి తక్కువ పరిమాణంలో కావాల్సిన సూక్ష్మ పోషకాల లోపాలు చాలా చోట్ల కనబడుతున్నాయి. అలాగే కొన్ని పోషకాలు నేలలో అధికంగా ఉండటం వల్ల మరికొన్ని పోషకాలు మన భూమిలో మొక్కకు సరిపడా ఉన్నప్పటికీ అవి మొక్కకు అందకుండా నేలలో రసాయన చర్యలు జరుగుతున్నాయి. ఉదాహరణకి నత్రజని అధికంగా వాడటం వల్ల పైరు విపరీతంగా పెరిగిపోవటం, పూతకు ఆలస్యంగా రావటం, తాలుగింజలు అధికం కావటం, చీడపీడలకు సులభంగా గురవటం, దీనివల్ల దిగుబడి నాణ్యత తగ్గిపోవటం కూడా జరుగుతుంది. అలాగే మన నేలలో నత్రజని నైట్రేట్ రూపంలో అధికంగా ఉన్నప్పుడు ఇనుము లోపం వస్తుంది, భాస్వరం అధికంగా ఉన్నప్పుడు మొక్కలకి జింకు లోపం వస్తుంది, కాల్షియం అధికంగా ఉన్నప్పుడు మొక్కలకి బోరాన్ లోపం వస్తుంది, చివరికి అధికంగా ఖర్చు పెట్టి ఎరువులు వాడిన రైతు నష్టపోవటం కూడా జరుగుతుంది. మొక్క జీవన ప్రక్రియలో ప్రతి పోషకం ఒక ప్రత్యేకమైన పనిని నిర్వర్తిస్తుంది. నేల స్థితిగతులను అంచనా వేయకుండా పదే పదే రసాయన ఎరువులను విచ్చలవిడిగా వాడుతున్నాం. ఇదే విధంగా రసాయన ఎరువులు వాడటం వల్ల ఎప్పుడు ఆశించిన దిగుబడులు సాధించవచ్చని అనుకోవటం కేవలం అపోహ మాత్రమే. అలాగే సాగు ఖర్చు పెరిగిపోవటమే కాకుండా భూభౌతిక లక్షణాలు కూడా దెబ్బతినే ముప్పు ఏర్పడింది. వేసిన రసాయన ఎరువులకు సరైన స్పందన లభించాలంటే భూభౌతిక, రసాయన, జీవ సంబంధ లక్షణాలు అనుకూలంగా ఉండాలి. ఇవి సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే ఎరువులను మొక్కలు సమర్థంగా తీసుకుంటాయి, మంచి దిగుబడులు కూడా ఇస్తాయి. కాబట్టి ప్రతి రైతు నేల ఆరోగ్యాన్ని సంరక్షించే విధంగా భూసార పరీక్షలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉదాహరణ, మనిషికి రక్త పరీక్ష ఎలాంటిదో, ఉదాహరణకి మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ రక్త పరీక్ష చేసే మన ఆరోగ్యాన్ని ఆయన సమీక్షించి మనకు కావలసిన ట్రీట్మెంట్ని ఇస్తారు. అలాగే మనిషికి రక్త పరీక్ష ఎలాంటిదో, పంటల సాగుకు భూసార పరీక్ష కూడా అంతటి ప్రాముఖ్యత ఉంది. ఈ భూసార పరీక్ష వల్ల రైతులకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఉదాహరణ, భూసార పరీక్షల వల్ల ఉదజని సూచిక, లవణాల స్థాయి, సేంద్రియ కర్బనం, పోషకాల లభ్యత, రైతు పొలంలో ఏ నిష్పత్తిలో ఉన్నాయో తెలుసుకొని నాటిన పైరు లేదా పంటకు వయసును బట్టి కాలాన్ని బట్టి అవసరమైన ఎరువులను సరైన బాడలో అందించవచ్చు. తమ పొలంలోని మట్టి ఉదజని సూచిక అనుకూలంగా ఉన్నప్పుడే ఎలాంటి పంటలోనైనా అధిక దిగుబడులు సాధించడానికి సాధ్యమవుతుంది. చాలా పంటలకు నేల ఉదజని సూచిక 6.0 నుండి 7.5 వరకు ఉన్న నేలలు శ్రేష్టమైనవి. ఉదజని సూచిక 5.5 నుంచి 8.0 వరకు ఉన్న నేలల్లో కూడా పంటలు పండించవచ్చు. ఉదజని సూచిక 5.5 కన్నా తక్కువగా ఉన్నప్పుడు మాత్రం నేలలు చాలా పంటలు సాగు చేయడానికి పనికిరావు. ఉదజని సూచిక 8.0 కన్నా ఎక్కువ ఉన్న నేలల ఎర్ర నేలలు, 8.5 కన్నా ఎక్కువ ఉన్న నల్ల నేలల్లో చాలా పంటలకు అనుకూలంగా ఉండవు. ఉదజని సూచిక 8.1 నుంచి 8.5 వరకు ఉన్న మధ్య తరహా నేలల్లో మంచి యాజమాన్య పద్ధతులు పాటించి పంటలు పండించవచ్చు. అలాగే తమ పొలంలో మట్టి లవణ పరిమాణ సూచిక 1.0 మిల్లీ మోస్ కన్నా తక్కువ ఉంటే అనుకూలమైనవి. అంతకన్నా ఎక్కువ ఉన్న నేలలు అనుకూలం కానివిగాను మనం పరిగణించాలి. ముఖ్యంగా ఆమ్ల మరియు క్షార నేలల్లో, అధిక లవణాలు కరిగిన నేలల్లో నాణ్యత లోపించిన సాగునీరు వాడకం వల్ల మొక్కలపై విపరీతమైన పోషక లోపాలు వచ్చి మొక్కలు బలహీనపడి చీడపీడలు సులభంగా ఆశించి దిగుబడులు గణనీయంగా తగ్గి ఖర్చులు పెరిగి నికరాదాయం రైతుకి తగ్గిపోతుంది. పండ్ల తోటల్లో అయితే 30 నుంచి 40 సంవత్సరాల పాటు మంచి దిగుబడి ఇవ్వాల్సిన తోటలు 10 సంవత్సరాల్లోపే క్షీణించిపోతాయి. భూసార పరీక్షల వల్ల రైతులకు తమ పొలంలో పోషకాలను అందించే సామర్థ్యం ఎంత ఉందో తెలుస్తుంది. అలాగే తమ భూమిలో నేల ఉదజని సూచిక, లవణ పరిమాణ సాంద్రత, సేంద్రియ కర్బనం, పోషకాల లభ్యత వివరాలు, పంటలకు వేయవలసిన సేంద్రియ రసాయన ఎరువుల మోతాదు తెలుసుకున్నటకి ఈ భూసార పరీక్ష ఫలితాల వల్ల రైతుకి వీలవుతుంది. ఈ భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా నేల ఆరోగ్యాన్ని కాపాడే విధంగా చేపట్టవలసిన చర్యలను రైతులకు శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు తెలియజేస్తారు. తద్వారా రైతులు తగిన చర్యలు చేపట్టి ఆశించిన దిగుబడులతో పాటు ఆరోగ్యవంతమైన నేలను రాబోయే తరాల వారికి కూడా అందించవచ్చు. రైతులు ముఖ్యంగా మనం ఈ ఆరోగ్యకరమైన నేలను రాబోయే తరాల వారికి అందించడం అన్నది చాలా ప్రాముఖ్యమైనదిగా మన రైతులు గుర్తించాలి. ఎందుకంటే నేల ఆరోగ్యం క్షీణించిపోతే మనకి భావితరాల వారికి మనం చాలా అపచారం చేసినట్టు. అందువల్ల రైతులు ప్రతి 3 సంవత్సరాలకు లేదా 6 పంటలకు ఒకసారి భూసార పరీక్ష చేయించుకుంటే చాలా మంచిది. భూసార పరీక్షలో ముఖ్యంగా అన్నిటికంటే ముందు తెలుసుకోవాల్సిన విషయం మట్టి నమూనాల సేకరణ. ఈ మట్టి నమూనాల సేకరణ భూసార పరీక్షలకు మట్టి నమూనాల సేకరణ చాలా ముఖ్యమైనది. పొలాలు ఖాళీగా ఉన్న సమయంలో ఎప్పుడైనా మట్టి నమూనాలు తీయవచ్చు. భూసార పరీక్ష కొరకు తీయవలసిన మట్టి నమూనా సరైనది కానిచో భూభౌతిక, రసాయన, జీవ లక్షణాలను ప్రతిబింబించేదిగా ఉండదు. దీనివలన భూసార పరీక్ష ఆధారంగా సిఫార్సు చేసిన ఎరువుల మోతాదు కూడా అనుకూలంగా ఉండదు. అంతేకాక రైతు భూసార పరీక్ష కేంద్రానికి పంపించిన మట్టి నమూనా ఆధారంగా చేస్తున్న సూచనలలో కూడా సరైన స్పందన ఉండదు. కాబట్టి రైతులు మట్టి నమూనాలను ఇష్టానుసారం కాకుండా శాస్త్రీయ పద్ధతిలో మాత్రమే సేకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేల రకం, రంగు, సాగునీటి వసతి, అది పల్లమా లేకపోతే సేద్య పద్ధతులు, అది మెట్టభూమా, పంట దిగుబడిలోని వ్యత్యాసం ఆధారంగా వేరువేరు మట్టి నమూనాలు తీయాలి. ప్రతి రైతు తమ పొలంలోని మట్టి యొక్క వివిధ గుణాలను బట్టి పొలం విస్తీర్ణం తక్కువైనప్పటికీ తేడాలు గుర్తించి వేరువేరు మట్టి నమూనాలను సేకరించవచ్చు. పొలమంతా పైన తెలిపిన విధంగా ఒక రకంగా ఉన్నప్పుడు వర్షాధార పంటలకైతే 10 ఎకరాలకు, నీటిపారుదల పంటలకైతే 5 ఎకరాల విస్తీర్ణానికి ఒక్కొక్క మట్టి నమూనా చొప్పున తీస్తే సరిపోతుంది. ముందుగా రైతు తన పొలం గట్టు మీద నిలబడి పైన పేర్కొన్న మట్టి యొక్క గుణాల ఆధారంగా తమ పొలంలో ఎన్ని మట్టి నమూనాలు సేకరించాలో నిర్ణయించుకోవాలి. రైతు మట్టి నమూనాల సేకరణకు తనకు అందుబాటులో ఉండే పార, దూకుడు పార, గడ్డ పలుకు సహాయంతో మట్టి నమూనాలు తీయవచ్చు. మట్టి నమూనా సేకరణలో రైతు పాటించాల్సిన పద్ధతులు. మట్టి నమూనా తీసేటప్పుడు నేలపైన ఆకులు, రాళ్ళు, చెత్తా చెదారాలను తీసేయాలి. అలాగే పైనున్న పైపై మట్టిని కూడా తొలగించాలి. పొలంలో మట్టి లక్షణాలకు పోలిక లేని చోట్ల మట్టి నమూనా తీయకూడదు. అంటే మట్టి లక్షణాలన్నీ ఒకే ఉన్న చోట మనం నమూనాలు తీయటం మంచిది. చెట్ల కింద, గట్లు పక్కన, పంట కాలువల పక్కన, కాలిబాటల వద్ద, ఉదాహరణ ఎరువు మనం రైతులు కంపోస్ట్ ఎరువులను కుప్పలుగా తమ పొలంలో వేసి ఉంచుతారు, అలాంటి చోట తీయకూడదు. తర్వాత ఇవన్నీ నిలువ ఉంచిన చోట కూడా నమూనాలు మనం సేకరించకూడదు. ఒకే పొలంలో బాగా సారవంతమైన చోట్ల, అక్కడక్కడా గుర్తించిన నిస్సారవంతమైన చోట్ల కలిపి తీయకూడదు. సాధారణంగా నీరు నిలిచి బురదగా ఉన్న నేల నుండి కూడా నమూనా మనం తీయకూడదు. తప్పనిసరిగా అలాంటి పరిస్థితుల్లో తీయవలసి వస్తే మట్టి నమూనా సేకరించి నీడను ఆరబెట్టి బాగా ఎండిన తర్వాత మాత్రమే మట్టి పరీక్షకు పంపవలెను. పైరు పొలంలో ఉన్నప్పుడు నమూనా తీయవలసి వస్తే వరుసల మధ్యలో నమూనాలు సేకరించాలి. రసాయన ఎరువులు వేసిన 45 రోజుల వరకు మట్టి నమూనాలు తీయకూడదు. ఎందుకంటే రసాయన ఎరువులు వేస్తే 45 రోజుల వరకు ఆ రసాయన ఎరువుల ప్రభావం మట్టిలో ఉంటుంది కాబట్టి మనం మట్టి నమూనాలు తీయకూడదని చెప్పుకుంటాం. అలాగే చౌడు భూములు, ఇతర సమస్యాత్మక భూముల్లో విడివిడిగా నమూనాలు తీసుకోవాలి. అడుగు లోతులో ప్రతి అర అడుగుకు 1 చొప్పున 2 మట్టి నమూనాలను సేకరించి విడివిడిగా రైతు వివరాలు పట్టికలో కూడా మనం ఈ మట్టి నమూనా తీసింది ఎంత లోతులో నమూనా తీసామనే వివరాలను కూడా దానిలో మనం నమోదు చేయాలి. మట్టి నమూనాలు సేకరించే విధానం. బహువార్షిక లేదా పండ్ల తోటల్లో మట్టి నమూనాలు సేకరణ ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. బహువార్షిక లేదా పండ్ల తోటలు వేయవలసిన పొలంలో ఒక సామాన్య ప్రదేశాన్ని ఎంపిక చేసుకొని అందులో వేసే పంటను బట్టి, అంటే మనకు అరటి వేస్తున్నామా, బొప్పాయి లాంటి పంటలు వేస్తున్నామా అనుకుంటే అలాంటి పంటలకు 60 నుంచి 75 సెంటీమీటర్ల లోతు వరకు లోతుగా వేరు వెళ్ళే పంటలు, ఉదాహరణకు మామిడి, దానిమ్మ, నిమ్మ మొదలైనవి అయితే చెట్లు లోతుగా వేర్లు భూమిలోకి వెళ్తాయి కాబట్టి అలాంటి చోట్ల మనం 6 అడుగుల కన్నా ఎక్కువ లోతు మట్టి ఉంటే 6 అడుగుల లోపు లేదా ఎక్కడి వరకు మట్టి ఉంటే అక్కడి వరకు రైతు లోపల దిగి కూర్చొని మట్టిని సేకరించే విధంగా గుంటను తీయాలి. గుంట 4 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పు ఉండాలి. లోతు మాత్రం 6 అడుగులు ఉండాలి. ఇలా తీసిన గుంటలో రైతు వివిధ మట్టి గుణాలను గమనించి ఆ మట్టి పొరలను గీత గీసి వేరు చేయాలి. ఇలా గుంటల్లో ఎన్ని తేడాలు లక్షణాలు గమనిస్తే అన్ని మట్టి నమూనాలు సేకరించి విడివిడిగా రైతు వివరాలు పట్టికలో కూడా ఎంత నమూనా తీసామనే వివరాలను తెలపాలి. ఉదాహరణకు గుంటలోని పైపర్ నుండి చివరి పొర వరకు పొరల వారీగా వేరువేరు మట్టి నమూనాలను సేకరించాలి. మొదటి పొరలోని మట్టి సుమారు 21 సెంటీమీటర్లు, మన మట్టి మన నేల ఉపరితలం నుంచి 21 సెంటీమీటర్ లోతులోపు కొంచెం నల్ల రంగుతో కూడిన ఎర్రమట్టి, రెండవ పొర ఎర్రగా ఎలా ఉంటుందంటే తర్వాత 21 నుంచి 52 సెంటీమీటర్ల వరకు రెండవ పొర సాధారణంగా ఎర్రమట్టి ఉంటుంది. అలాగే మూడవ పొర కొంచెం చిన్న చిన్న రాళ్లతో కూడి ఎర్రమట్టిగా ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే 52 నుంచి 74 సెంటీమీటర్ల వరకు మట్టి పొర ఈ రాళ్లతో కూడి ఉంటుంది. ఇక నాలుగవ పొర చివరి పొర ఎక్కువ రాళ్లతో కూడిన ఎర్రమట్టిగా ఉంటుంది. 74 నుంచి 102 సెంటీమీటర్ల వరకు మనకి ఈ 6 అడుగులు తీసినప్పుడు ఇలాంటి రకరకాల పొరలు కనపడతాయి. ఇలా గీత గీసుకొని వీటినన్నిటి మనం వేరువేరు నమూనాలు ప్రతి పొరకి, మొదటి పొరకు ఒక నమూనా, రెండవ పొరకు ఒక నమూనా, మూడవ పొరకు ఒక నమూనా విడివిడిగా తీసి మనం వాటిని జాగ్రత్త చేసుకోవాలి. ఇలా వేరు చేసిన మట్టి పొరల నుండి విడివిడిగా మట్టి నమూనాలను సేకరించి విడివిడిగా రైతు వివరాలు పట్టికలో కూడా ఎంత లోతులో తీసాం, అంటే మొదటి పొర 21 సెంటీమీటర్ల వరకు తీసాం, అది నమోదు చేయాలి. తర్వాత రెండవ పొర అయితే 21 నుంచి 52 సెంటీమీటర్ల వరకు తీసాం, ఆ వివరాలు కూడా మనం ఆ మట్టి నమూనాలో నమోదు చేయాల్సిన అవసరం ఉంది. ఈ గుంటలో మట్టి నమూనా తీసేటప్పుడు మొదట కింది పొరలో మట్టి నమూనా సేకరించి ఆ తర్వాత పై పొరలో మట్టి నమూనాలను సేకరించాలి. అంటే మన రైతు గుంత తీసిన తర్వాత, గుంతలో దిగిన తర్వాత మళ్ళీ అడుగు భాగం నుంచి మట్టి నమూనాలు తీసుకుంటే పైకి రావాలి. ఎందుకంటే పైన తీసామనుకోండి, పైన తీసిన మట్టి మళ్ళీ కింద నమూనాలో పడుద్ది కాబట్టి మనం ఫస్ట్ నమూనా కింద తీసిన తర్వాత రెండో నమూనా పైకి అలా తీసుకుంటా రావటం వల్ల మనకి మట్టి నమూనాలను మన శాస్త్రీయంగా తీసే అవకాశం ఉంది. తేలిగి నేలలో మాత్రం పై పొర నుంచి మట్టి నమూనాలు సేకరించాలి. ఎందుకంటే తేలికి నేలలో మట్టి వదులుగా ఉండటం వల్ల కింది పొర నుంచి మట్టి తీస్తే పై పొరలు కొన్ని కింద పడిపోయే అవకాశం ఉంది. ప్రతి పొరకు 1 కిలో చొప్పున మట్టి నమూనాను వరుస క్రమంలో తీసి గుడ్డ సంచిలో లేదా ప్లాస్టిక్ కవర్లో వేసి పైన ఇప్పుడు మనం రాసుకున్న ఏ పొరలో తీసాము, ఎన్ని సెంటీమీటర్లో తీసాము, తర్వాత ఇది ఏ పొలము, రైతు వివరాలు ఇవన్నీ రాసిన ఒక కాగితాన్ని మనం ఆ మట్టి నమూనా సంచిలో పెట్టాలి. మనం ఎంపిక చేసుకునే పంటను బట్టి మట్టి నమూనాలు ఎంత లోతులో తీసుకోవాలో నిర్ణయించుకోవాల్సిన అవసరం కూడా మన మీద ఉంటుంది. ఇదివరకే చెట్లు పెరిగిన తోటలో ఏవైనా పోషక పదార్థాలు, ఇతర సమస్యలు గుర్తించి దాని గురించి మనం మట్టి నమూనా తీయాలంటే మనం ఏ విధంగా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఉదాహరణకి పండ్ల తోటల్లో ఉన్నాయి అనుకోండి, మనం వేసిన పండ్ల తోటల్లో మనం మట్టి నమూనా తీయాలంటే చెట్ల మొదల మధ్య లేకపోతే డ్రిప్ ఉందనుకోండి మన పండ్ల తోటల్లో, ఆ డ్రిప్ వరుసల మధ్య మట్టి నమూనాలు తీయాలి. ఆ మట్టి నమూనాలు మనం నేలమట్టం నుంచి 45 సెంటీమీటర్ల లోతు వరకు మనం వి ఆకారంలో మనం గుంత తీసి ఆ గుంత నుంచి మట్టి నమూనా సేకరించాలి. అలాగే మనం కూరగాయ పంటల్లో మట్టి నమూనా తీయాలనుకుంటే పంట ఉన్నప్పుడు ఈ వరుసల మధ్య తీయాలి కూరగాయల పంటల్లో మనం మట్టి నమూనా. ఈ దీన్ని ఎంత లోతులో తీయాలంటే నేలమట్టం నుంచి 22.5 సెంటీమీటర్ల లోతు వరకు వి ఆకారంలో మనం గుంత తీసినప్పుడు వచ్చిన మట్టిని పక్కన పెట్టేసి గుంత తీశాక మాత్రమే లోపల ఉన్న మట్టిని మనం సేకరించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే పూల మొక్కలుగా మనం ఈ మట్టి నమూనాలు తీయాలనుకుంటే వీటిని కూడా పంట ఉన్నప్పుడు వరుసల మధ్య మాత్రమే ఈ మట్టి నమూనాలు తీయాలి. ఇది కూడా 0 నుంచి, అంటే మన నేలమట్టం నుంచి 22.5 సెంటీమీటర్లు ఉన్న గుంత తీసి ఆ గుంతలో మట్టి అంతా బయట పెట్టేసి తర్వాత గుంత లోపల మాత్రమే మనం మట్టి నమూనాలు సేకరించాలి. అలా కాకుండా మనం ఔషధ సుగంధ మొక్కలు మొదలైన పంటల గురించి మనం మట్టి నమూనా తీయాలనుకుంటే ఇది కూడా పంట ఉన్నప్పుడు వరుసల మధ్య చెట్టు మొదల దగ్గర లేకపోతే డ్రిప్ ఉంటే డ్రిప్ వరుసల మధ్య కూడా మనం ఈ మట్టి నమూనాలు సేకరించుకోవచ్చు. వీటికి ఎలాగంటే 0 నుంచి, అంటే నేలమట్టం నుంచి 22.5 సెంటీమీటర్లు కానీ లేకపోతే కొన్ని ఎక్కువ లోతుగా వేరు వేళ్ళు పెరిగే మొక్కలుంటే 45 సెంటీమీటర్ లోతు వరకు కూడా మనం గుంత తీసి ఆ గుంత లోపల మట్టిని మనం మట్టి నమూనాలకి సేకరించాలి. అలా కాకుండా మల్బరీ తోటల గురించి మనం ఈ మట్టి నమూనాలు సేకరించాలనుకుంటే ఇవి కూడా చెట్లు మొదల దగ్గర కానీ లేకపోతే డ్రిప్ ఉన్నప్పుడు డ్రిప్ 2 వరుసల మధ్య కానీ మనం గుంతల్ని 45 సెంటీమీటర్ లోతు వరకు తీసి గుంత తీసినప్పుడు వచ్చిన మట్టిని మనం పక్కన పెట్టేసి గుంత లోపల ఉన్న మట్టిని మాత్రమే మళ్ళీ మనం నమూనాకి సేకరించి మనం వివరాలు రాసి వాటిని ప్లాస్టిక్ సంచిలో కానీ లేకపోతే క్లాత్లో కానీ మన గుడ్డ సంచిలో కానీ పెట్టి వాటిని మనం మట్టి నమూనా పంపటానికి సిద్ధం చేసుకోవాలి. ఇలా కాకుండా ఏకవార్షిక పంటల్లో మట్టి నమూనా సేకరించాలంటే ఏకవార్షిక పంటల్లో పొలంలో వి ఆకారంలో పారతో గుంట తీసి అందులో పైపొర నుండి కింది వరకు ఒక పక్కగా మట్టిని సేకరించాలి. తక్కువ వేరు వ్యవస్థ గల పంటలకు ఉదాహరణ మనకి వరి, వేరుశనగ, జొన్న, సజ్జ, రాగి, చిరుధాన్యాలు ఇలాంటి పంటల్లో వీటికి వేరు వ్యవస్థ చాలా తక్కువగా ఉంటుంది, మట్టిలో లోపలికి వెళ్ళదు, పైపైనే వేరు వ్యవస్థ ఉంటుంది కాబట్టి వాటికి 6 అంగుళాలు అంటే 15 సెంటీమీటర్ల లోపు మనం గుంతం తీసి మట్టి నమూనా సేకరించాలి. ఇలా కాకుండా బాగా వేరు వ్యవస్థ గల పంటలైతే ఉదాహరణకి చెరకు, పత్తి, కూరగాయలు ఇలా బాగా వేరు వ్యవస్థ బాగా లోతుకు వెళ్ళే పంటలైతే వాటిని మట్టి నమూనా సేకరించాలనుకుంటే మాత్రం మనం కొంచెం లోతుగా అంటే 9 నుంచి 12 అంగుళాల వరకు మనం ఈ మట్టి గుంతను తీయాల్సి ఉంటుంది. అది మనం సెంటీమీటర్లో చెప్పుకోవాలంటే 22 నుంచి 30 సెంటీమీటర్ల లోతు వరకు మనం ఈ గుంతను తీయాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా 1 ఎకరా విస్తీర్ణంలో మట్టి నమూనా తీయదలిచిన పొలంలో 8 నుంచి 10 చోట్ల మట్టిని సేకరించాలి. తర్వాత ఈ మట్టిని సేకరించేటప్పుడు మనం గుంతలు ఎంచుకున్నప్పుడు వాటిని ఒక వరుస క్రమంలో కాకుండా మనం జిగ్జాగ్గా అంటే ఒకటి కుడివైపు ఉంటే ఒకటి ఎడమ వైపుకి అలా మార్చి మార్చి మనం ఈ మట్టి నమూనా తీసే గుంటల్ని ఎంచుకోవాల్సిన ఈ 8 నుంచి 10 చోట్ల మనం ఎలా సేకరించాలనుకుంటున్నాం ఆ గుంటల్ని కొంచెం వరుస క్రమంలో కాకుండా వంకర టింకరగా ఉండేటట్టు గుంతలను సెలెక్ట్ చేసుకొని ఆ గుంతల్లోంచి మనం మట్టిని సేకరించాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత క్వార్టరింగ్ పద్ధతి, మనం ఇలా సేకరించిన మట్టిని ఒక దగ్గర చేర్చి పేపర్ మీద కానీ లేదా శుభ్రమైన క్లాత్ మీద గుడ్డ మీదగా వేసి వాటిని బాగా కలిపి ముందు 4 భాగాలుగా చేయాలి. మనం ఈ మట్టిని అంతా ఒక 2 గీతలు ఇలా ప్లస్ ఆకారంలో గీస్తే అవి 4 భాగాలుగా మనకి కనిపిస్తాయి మట్టి అంతా. అప్పుడు ఈ 4 భాగాల్లో ఎదుటి భాగంలో ఉన్న మట్టిని తీసుకొని మిగతా భాగాలు తీసివేయాలి. ఈ ప్లస్ గీసినప్పుడు ఎదురెదురుగా వచ్చిన భాగాలను కలిపి మిగతా ఈ 2 భాగాల్ని తీసేయాలి. ఈ విధంగా 1/2 కిలో మట్టి వచ్చే వరకు చేయాలి. ఇలా సేకరించే పద్ధతిని క్వార్టరింగ్ పద్ధతి అంటారు. ఆ తర్వాత మట్టిలో చెత్తా చెదారం, రాళ్ళు ఇలాంటివి ఏమైనా ఉంటే వాటిని తీసేసి మట్టిని బాగా నీడలో గాలికి ఆరబెట్టాలి. అంటే ఎండలో ఆరబెట్టకూడదు. ఏదన్నా చెట్టు నీడలో కానీ మనకి ఏదన్నా ఒక ఇంట్లో కానీ లేకపోతే ఏదైనా పైన కప్పు ఉన్న గాలి చోరే ప్రదేశంలో మనం నీడలో మాత్రమే ఈ మట్టిని ఆరబెట్టాలి. మట్టి బాగా ఆరిన తర్వాత ప్లాస్టిక్ బ్యాగుల్లో కానీ గుడ్డ సంచిలో కానీ నింపి తరువాత అందులో రైతు వివరాల పట్టికను ఉంచి భూసార పరీక్ష కేంద్రానికి పంపాలి. ఈ రైతు వివరాలు ఏంటంటే మనం రైతు పేరు ఉండాలి తప్పనిసరిగా. మనం ఎక్కడైతే మనం ఈ మట్టి సేకరిస్తున్నామో అది ఆ ప్రదేశం యొక్క సర్వే నెంబరు కానీ సర్వే నెంబర్ తప్పనిసరిగా ఉండాలి. చాలామంది రైతులు మట్టి నమూనా సేకరణ సరైన పద్ధతిలో చేసినప్పటికీ రైతు వివరాలు పట్టిక విషయంలో మాత్రం కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. భూసార పరీక్షకులకి మట్టి నమూనాలు సేకరణ తర్వాత రైతు వివరాల పట్టిక కూడా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే కొంతమంది రైతుల పేరు, సర్వే నెంబరు, ఫోన్ నెంబర్ ఇచ్చినప్పటికీ అది వర్షాధార పంట లేదా నీటిపారుదల పంట అసలు ఏ పంట వేయదలిచారో రాయకపోవడం వల్ల రైతుకు ఎరువులు సిఫార్సు చేయటం కుదరదు. అంటే మట్టి నమూనా సేకరించిన తర్వాత రైతు వివరాలను బట్టి సిఫార్సులు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వర్షాధార పంటలకైతే మన ఎరువుల సిఫార్సు ఒక రకంగా ఉంటుంది, నీటిపారుదల పంటలకైతే ఒక రకంగా ఉంటుంది, అసలు రైతు ఇంతకుముందు ఏ పంట వేసాడు అన్నది కూడా రాయాలి. ఇప్పుడు ఏ పంట వేయబోతున్నాడు అనే వివరాలు లేకపోతే ఇంతకుముందు ఏ పంట వేశారు, ఇప్పుడు ఏ పంట వేయబోతున్నారు అన్న దాని మీద కూడా మనకి ఈ ఎరువుల సిఫార్సు ఆధారపడి ఉంటుంది. కాబట్టి భూసార పరీక్ష చేసేటప్పుడు ఈ వివరాలు తప్పనిసరిగా అందించాల్సిన అవసరం చాలా చాలా ఉంది. ఇలా కొంతమంది రైతులు తేమతో సేకరించిన మట్టి నమూనాలలో రైతు వివరాల పట్టికని వేసి భూసార పరీక్ష కేంద్రానికి పంపిస్తారు. ఇలా తేమతో పంపించడం వల్ల రైతు వివరాలు పెట్టిన పట్టిక కూడా కొంచెం తలిసిపోయి మనకి భూసార పరీక్ష కేంద్రానికి వెళ్ళేటప్పటికి ఆ వివరాలు కనపడకుండా ఉంటాయి. తర్వాత ఏంటంటే మట్టిని మనం సేకరించిన తర్వాత ఇందాక మనం అనుకున్నాం కదా, మనం ఏదైనా నీడలో ఆరబెట్టి మాత్రమే ఆరిన తర్వాత మాత్రమే పొడి పొడిగా ఉన్న మట్టిని మాత్రమే భూసార పరీక్ష కేంద్రానికి పంపాలి. ఈ భూసార పరీక్ష కేంద్రంలో మట్టి నమూనాలని 4-5 రోజుల తర్వాత కానీ తెరిచి చూస్తే రైతుల వివరాల పట్టిక మట్టి కణాల మధ్య ఉండే తేమను గ్రహించి ముక్కలు ముక్కలుగా అయిపోయి మట్టి రేణువులు అతుక్కుపోతుంది. అంటే మనం పొలంలో భూసార పరీక్ష సంబంధించిన మట్టి నమూనా తీశాక అది మనం అధికారుల ద్వారా కానీ లేకపోతే మనం కానీ మన భూసార పరీక్ష కేంద్రానికి తీసుకెళ్ళి ఇవ్వడానికి సుమారు 1-5 రోజులు పట్టుద్ది. కాబట్టి మనం పంపించే వివరాలన్నీ ఆ మట్టి నమూనా సంచిలో పెడతాం. కాబట్టి ఆ మట్టి నమూనా వివరాల యొక్క పట్టిక జాగ్రత్తగా ఉండాలంటే మట్టి తప్పనిసరిగా పొడిగా ఉండే అవసరం చూసుకోవాలి రైతులు తప్పకుండా. ఇప్పుడు ఒకవేళ రైతులు పంపించిన వివరాలు తడిసిపోయినాయి అనుకోండి, అవి కనపడకుండా ఉంటే మనం మట్టి నమూనా పరీక్ష చేసినా సరే ప్రయోజనం ఉండదు. ఎందుకంటే రైతు వివరాలు తెలియకపోతే మనం ఏ రైతుకి వివరాలు సిఫార్సు చేయాలి, అది ఏ వర్షాధార పంట లేకపోతే నీటిధార పంట, ఇంతకుముందు ఏ పంట వేశారు, అసలు రైతు ఏ పంట వేయాలనుకుంటున్నాడు అన్న వివరాలు తెలియకపోతే మనకి భూసార పరీక్ష చేసినా సరే దాని సిఫార్సులు ఇవ్వటం చాలా కష్టమవుద్ది. కాబట్టి రైతులు భూసార పరీక్ష సేకరించడానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో వారి యొక్క వివరాలు నమోదు చేయడానికి కూడా అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇలా భూసార పరీక్ష కేంద్రాన్ని పంపించిన మట్టి నమూనా సుమారు 21 పని దినాల్లో పరీక్షించి తగు సూచనలతో భూసార పరీక్ష పత్రాన్ని తయారు చేసి రైతుకు అందజేయడం జరుగుతుంది. ఈ భూసార పరీక్ష పత్రాన్నే మనం సాయిల్ హెల్త్ కార్డు అని కూడా అంటాము. ఈ సాయిల్ హెల్త్ కార్డులో మనకి అన్ని వివరాలు, ఉదజని సూచిక, తర్వాత మనం ఈ నత్రజని ఎంత వేయాలి, భాస్వరం లోపం ఉందా, లేకపోతే పొటాష్ ఎరువు ఎంత వేయాలి, పొటాష్ ఎరువు వేయాలంటే ఏ ఎరువు రూపంలో వేయాలి, నత్రజని వేయాలంటే యూరియా రూపంలో అయితే ఎంత వేయాలి, ఇలా అన్ని వివరాలతో కూడిన పూర్తి సమాచారం మనకి భూసార పరీక్ష కేంద్రం యొక్క ఇచ్చే ఈ భూసార పరీక్ష పత్రం సాయిల్ హెల్త్ కార్డులో ఉంటుంది. కాబట్టి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మంచి ఆరోగ్యకరమైన పంటలు పండించాలని కోరుకుంటున్నాం.